ओम यम ब्रह्मा वेदांत विदो वदन्ति परे प्रधानम पुरुषं तथान्ये विश्वोद्गते कारणं ईश्वरं वा तस्मै नमो विघ्न विनायकाय। వందే శంభూమాపే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవత ప్రీత్యైవ భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మశ్చేష్టితం నిశ్చితం తస్మాత్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా। శ్రీ ఖరనామ సంవత్సర కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సహస్ర దీపాలంకరణ ఈ కార్యక్రమం అంతా కూడా శుభాకాంక్షలై మనందరికీ బాలత్రిపుర సుందరి సహిత రామలింగేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణ ప్రసరించునుగాక। ప్రియ శ్రోతలారా, మీ అందరికీ నమస్కరిస్తూ మనం ఇప్పుడు 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో ప్రవేశిస్తున్నామండి। ఒక ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళినప్పుడు సముద్రంలో అది లయమైపోయి ఆకారం కోల్పోతున్నట్లు ఈ మనస్సు ఆత్మయందు లయించాలి అని రామకృష్ణ పరమహంస సూచిస్తూ ఉండేవారు। ఈ మనస్సు ఆత్మయందు లయించాలి, అది ఆ మనస్సు ప్రపంచంలో ఉంది, ఆ మనస్సు వెనక్కి రావాలి, బుద్ధి యొక్క ప్రభావం చేత ఈ దృశ్య ప్రపంచాన్ని దాటిపోయి ఆత్మయందు లయించాలి। లయించడము అంటే ఏమీ లేదండి, సర్వము పరమాత్మమయంగా మనకు అనుక్షణికంగా అన్కండిషనల్గా అనుభూతం అవటమే। అలా ఆత్మయందు మనస్సు లయించిన వాడు ఏదో బట్టలు వేసుకోడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, లేకపోతే ఏదో మన ఛాసలో ఉండడు అనుకోకండి, ఇట్ ఈజ్ నాట్ సో। ఈ దృశ్య ప్రపంచాన్ని పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపంగాను, ఈ సర్వుల సర్వరూపాలు కూడా పరమాత్మ ఏ ఇన్ని రూపాలుగాను ఆస్వాదిస్తూ ఉంటాడు తనతో సహా, హీ ఇంక్లూడ్స్ హిమ్సెల్ఫ్ ఆల్సో, తనతో సహా సర్వము పరమాత్మ యొక్క విన్యాసమే। అప్రమేయుడు, నిత్యము సత్యము ఆనందము అయినటువంటి పరమాత్మ యొక్క చమత్కారమే। దుఃఖం కూడా వాస్తవానికి ఆనందమేనండి, దుఃఖం ఆనందం కాకపోతే టీవీ సీరియల్స్లో దుఃఖం సీరియల్స్ వాళ్ళు ఎందుకు చూస్తారు, మనం ఎందుకు చూస్తున్నాం? వాస్తవానికి ఈ లౌకిక దుఃఖం ఉంది చూచారు, ఆత్మజ్ఞునికి ఇది కూడా చమత్కారమే, వినోదమే, దుఃఖిస్తూ కూడా దాన్ని ఆనందిస్తూ ఉంటారన్నమాట అండి। అటువంటి ఆత్మ సంయమ యోగం, మహత్తరమైనటువంటి ఆత్మ సంయమ యోగంలో మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నామండి। ప్రవేశించే ముందు అంతకుముందు అధ్యాయానికి దీనికి ఉన్న ఒక లింక్ ఉంటూ ఉంటుందండి ప్రతి అధ్యాయానికి। అంతకుముందు కర్మ సన్యాస యోగం నిన్న మనం చెప్పుకున్నాం, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, ఇంద్రియములకు స్పర్శిస్తున్నటువంటి బాహ్య విషయములు బాహ్యములనే ఉంచివేసి, దే ఆర్ నాట్ అడ్మిటెడ్ ఇన్ టు ది హార్ట్, హృదయంలోకి వాటిని రానివ్వకుండా, చక్షుశ్చైవ అంతరో భ్రువే ఈ దృష్టి ఝాస చక్షు అంటే కళ్ళండి, కళ్ళు అంతరంగా వెళ్ళాలి, ఇన్నర్గా వెళ్ళాలి. అనగా ఝాస దృష్టి అంతరంలోకి వెళ్ళాలి. అంతరంలోకి వెళ్ళటం అంటే ఏమి, మనం ఎవరెవరిని చూస్తున్నామో వారిని గుణరూపం గుణ నామరూప సహితంగా చూస్తున్నాం కదండి. ఈ గుణములు నామరూపములు వదిలేసి అంతరంలో ఆధారంగా ఉన్న పరమాత్మను దర్శిస్తూ ఉన్నాం అనుకోండి, ఓ పరమాత్మ ఈ రూపంగా ఉన్నది మీరే అని అనుకుంటూ అనిపిస్తూ వస్తుంది అనుకోండి, అప్పుడు దృష్టి ఏమైనది అంతర్దృష్టిలోకి వెళ్ళింది. అంతర హృదయ ఆభ్రాంత మధ్య హృదయాంతరాంగు గనుమి మనసా అని ఒక పాట ఉందండి మన కూచిపూడిలో, పెద్దలు పాడుతూ ఉంటారు. అంతర హృదయ ఆభ్రాంత మధ్య హృదయాంతరాంగు గనుమి మనసా అని, అదే అంతర్జ్యోతి అంటారు దాన్ని. ఆ అంతర్జ్యోతి దర్శనం, అంతర్జ్యోతి దర్శనం అంటే ఏంటి, ఇవాళ మనం సహస్ర దీపాలు వెలిగిస్తున్నాం, ఈ దీపాలు అన్నిట్లో కామన్ ఏంటి, జ్యోతి, జ్యోతులు వెలిగిస్తున్నాం. సో ఈ కనపడే మనకు కనపడే జీవులందరూ కూడా సహజీవులందరూ కూడా ఆ జ్యోతి ఆత్మజ్యోతి స్వరూపులే అన్న భావనతో ఆస్వాదించడం, అనుభూతం చేసుకోవడం, ఎంజాయింగ్, ఇదండి. అప్పుడు ఏమంటాం, ఈ మనసు వెళ్ళి ఆత్మ ఎందు లయించింది అంటాం. అంతకుముందు అధ్యాయంలో చెప్పుకుంటూ స్పర్శాన్ కృత్వా బహిర్భాహ్యాన్ చక్షుశ్చైవ అంతరోభ్రువే ప్రాణ అపానములను సమానం చేస్తూ నాస అభ్యంతరం అంటే ముక్కు రూపల కదులుతున్నటువంటి లోనికి బయటికి వస్తున్నటువంటి ఈ ప్రాణవాయువులను గమనిస్తూ మనస్సు బుద్ధి ఇంద్రియములను యథా వాటిని సరైన మార్గంలో కంట్రోల్ చేసి వాటిని బాహ్య ప్రపంచంగా కాకుండా ఆ పరమాత్మ తత్వంగా దర్శించేటట్టుగా వాటికి అభ్యసింపచేసి మోక్షపురాణుడై విగత ఇచ్ఛా భయక్రోధ, ఇచ్ఛా భయము క్రోధము, నాకు ఇది ఇష్టము ఇది కాదు, ఇగో ఇదంటే భయము, ఇదేదో కోల్పోతాము, ఇగో వాళ్ళంటాళ్ళు వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, ఇచ్ఛా భయ క్రోధము లేకపోతే ఎస్ సదా ముక్త ఏవ సహా. ఇటువంటి స్థితిని ఎవరు సంపాదించుకుంటున్నాడో అతను ఎప్పుడూ ముక్తుడేనయ్యా, అతని దేహాలతో ఉండొచ్చుగాక, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉండవచ్చుగాక, కానీ హీఈస్ రిలీవ్డ్, అతను మాత్రం నేను బద్ధుణ్ణి అనే స్థితికి రాడు, నేను ముక్తుణ్ణి అని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎందుకని, సర్వము ఆత్మగా చూస్తున్నప్పుడు అంతా ఒకే వస్తువు అయినప్పుడు ఎవరికి ఎవరికి బంధం, ఎవరి వలన బంధం, బంధమే లేదు అన్న భావనతో చూస్తాడు కాబట్టి ఆత్మదర్శి అయితే అతన్ని మనం అతను ఎప్పుడూ ముక్తుడేనయ్యా. అసలు ఈ ప్రపంచంలో ఏవో కర్మలు ఫలాలు వీటన్నిటి రహస్యం ఒకటి ఉందయ్యా, భోక్తారం యజ్ఞ తపసాం సర్వభూత మహేశ్వరం. అసలు దీని అంత డ్రాఫ్టర్ ఎవరు, పరమాత్మ. ఇన్ని రూపాలుగా ఉన్నదెవరు, పరమాత్మ. ఇందులో కర్మలు ఎవరు, పరమాత్మ. కర్మ ప్రయోజనాలు ఎవరు, పరమాత్మ. ఇచ్చేది పుచ్చుకునేది అంత పరమాత్మేనయ్యా అని ఎప్పుడైతే గ్రహిస్తువా జ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి. ఇచ్చువాడు పుచ్చుకునేవాడు అయినవాడు కానివాడు అంతా ఒకే పరమాత్మతో ఈ సర్వము ఆక్రమించినదై ఉన్నది. ఏ విధంగా అయితే మన స్వప్నంలో 50 మంది కనిపించారనుకోండి, ఆ స్వప్నంలో కనిపించిన 50 మంది ఎవరయ్యా అని ప్రశ్నిస్తే మన యొక్క స్వప్న చైతన్యమే ఆ రూపాలుగా కనిపించింది కదా, అలాగే పరమాత్మయే ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నారు, నేను ఆ పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే, అందరూ ఆ పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే అన్నటువంటి ఆస్వాదనను మనం కర్మ సన్యాసం కింద నిర్వచిస్తూ స్వామి ఆ కర్మ సన్యాసాన్ని ముగించడం జరిగింది. ఇప్పుడు మనం ఆత్మ సంయోగ యోగంలో, అంతకుముందు ఏం చెప్తూ వచ్చారు, సన్యాసము యోగము ఒకటే అనే భావన చెప్తూ వచ్చారు కదండి. ఇక్కడ మొట్టమొదట ఈ అధ్యాయంలో వారు ఏం చెప్పబోతున్నారు, ఈ మనస్సు ఆత్మ ఎందు లయించడం ఎట్లా, ఒక ప్రాసెస్, ఒక టెక్నిక్, ఒక విధానం చెప్పబోతున్నారు. ప్రపంచంలో ఉన్న ఒక మార్గం యొక్క కొన్ని రహస్య తత్వమేమి అది చెప్పబోతున్నారు మనకు. అంచేత ఎలా ప్రారంభిస్తున్నారు, స్వామే ప్రారంభిస్తున్నారు చూడండి. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చ అక్రియః. అసలు సన్యాసి అంటే ఎవరు, యోగి అంటే ఎవరు అన్నదానికి ఒక కామన్ కాన్సెప్ట్ ఉందయ్యా. ఎవరైతే కర్మ చేస్తూ చేసేవాడు చేయబడిది ప్రయోజనం అంత పరమాత్మ యొక్క చమత్కారమే అనే భావనతో కర్మ ఫలముల పట్ల అనాశ్రితుడై ఉంటాడో, అనాశ్రిత కర్మఫలం, తాను కర్మ చేస్తూ కార్యం కర్మ కరోతి పని చేస్తూ ఉంటాడు, కానీ చేసేవాడు ఎవరికి ఆ ప్రయోజనమేమో, అది ఎవరితో అడ్రస్ అయిందో, ఎవరెవరితో చేస్తున్నాడో అంతా కూడా పరమాత్మ యొక్క చమత్కారమే అన్న భావనతో కర్మ చేస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్ అన్న భావనతో ఉంటాడు. అలా ఎవరైతే కర్మఫలాన్ని అనాశ్రితులై, చాలా చిన్న విషయం అండి, కర్మఫలాలు వస్తాయి ఏం ప్రయోజనం, లోకాలు వస్తాయి ఏం ప్రయోజనం, ఆ లోకాల్లో మాత్రం జీవులు శాంతిగా ఉన్నారా, స్వర్గలోకంలో స్వర్గానికి వరకు వెళ్ళొచ్చండి, అక్కడ చావు లేని మాట నిజమే, అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ తేడాలు, వాళ్ళు అటువంటి వాళ్ళు వీళ్ళు ఇటువంటి వాళ్ళు, వాళ్ళ మనకన్నా శక్తులు ఉన్నాయి, అందులో పాప పుణ్యాల లెవెల్ కూడా ఉంటుంది కదండి, మాకు లేవు వాళ్ళకు ఉన్నాయి, ఇలా ఇక్కడ ప్రపంచంలో ఉన్నవన్నీ అక్కడ ఉంటాయి, పైగా ఆ దేవత స్థితి కూడా అనంతకాలం సుఖం ఇవ్వదండి. అందుకని ఎప్పుడో ఆ జీవుడు చిచి మనం కిందికి వెళ్ళిపోవాలి అని విసుగు పుట్టి మళ్ళీ కిందికి బయలుదేరుతాడు, మన పునశ్చత్వాం ద్రష్టుం దివిభువహన్ కిందికి వచ్చేస్తూ ఉంటాడు. సో ఈ కర్మల యొక్క ప్రయోజనాలు ఎంత గొప్పవైనా మళ్ళా అవి ఒకనకప్పుడు ఖర్చు డబ్బులాగానే ఖర్చు అయిపోతూ ఉంటుందండి. కనుక మహనీయులు కర్మఫలాన్ని ఆశ్రయించకుండా సర్వము పరమాత్మ మయమే కదా అని ఆస్వాదిస్తూ కర్మలు చేస్తూ ఉంటారు. అలా ఎవరు చేస్తారో, స సన్యాసీచ స యోగీచ, అతనే సన్యాసి కర్మఫలాలను వదిలేశాడు కాబట్టి, అతనే యోగి కర్మయోగి అయి ఉన్నాడు కాబట్టి. అందుచేత యోగికి సన్యాసికి కామన్ ఆస్పెక్ట్ ఏంటంటే కర్మఫలాలు వదిలేసి ఉండటం. నా నిరగ్నిహి నా అచక్రియ, అంతేగాని నచ అక్రియ, అంతేగాని అగ్ని కార్యాలు మానేసిన వాడు, క్రియలు మానేసిన వాడు సన్యాసి కాదు యోగి కాదు. కర్మఫలాలు వదిలినవాడు సన్యాసి అండ్ యోగి. ఎం సన్యాసం ఇది ప్రాహు యోగం తం విద్ధి పాండవ. సన్యాసము ఏ అని దేన్ని పిలుస్తున్నారో యోగము కూడా దాన్నే పిలుస్తున్నారయ్యా ఆధ్యాత్మశాస్త్రంలో. ఏదో ఇనిషియల్ స్టేజ్లో కొంచెం డిఫరెన్స్గా అనిపించవచ్చు, ఇదివరకు మనం చెప్పుకున్నాం కదనే కర్మ సన్యాస యోగంలో చాలా వివరంగా చెప్పారు కదా, యోగము అదే సన్యాసము ఇదే. ఈ రెండిట్లో ఇంకొక కామన్ ఆస్పెక్ట్ ఏంటంటే అసలు కర్మఫలాలు ఎందుకు అనుభవానికి వస్తున్నాయి, సంకల్పం వల్ల వస్తున్నాయి. నాకి అసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. కర్మయోగి కావాలంటే ఏం చేయాలి, ఈ ప్రపంచిక సంకల్పములను దాటి ఉండాలి, లేదా కర్మయోగి ఎలా అవుతాడు, లేకపోతే నాకే పరమాత్మకు ఎందుకు సమర్పిస్తాడు. ప్రాపంచిక సంకల్పములు ఏవైతే ఉన్నాయో సంకల్పములను దాటిపోయింది వాడు అంటే ఏంటి, ఈ ప్రపంచంలో మనకు వల్ల మనం ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తూ ఉంటాం, అంతేగాని మనకు సంబంధించినట్టు ఏమీ లేదు, మనం దేంతోనూ లింక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం సర్వదా ఆత్మస్వరూపులపై వేరే అయి ఉన్నాము అన్న భావనతో సంకల్పాన్ని సన్యస్త సంకల్పాన్ని జయిస్తాడు. నేను కర్మ సంకల్పం అంటే ఎలా అండి, ఇప్పుడు నేను భగవద్గీత చెప్తున్నానండి, నేను చెప్తున్నాను అనుకున్నాను అనుకోండి, కాబట్టి నాకు ప్రయోజనం ఏదో ఉండాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమైపోయింది, కర్మతో ఒక సంకల్పం పెట్టుకున్నాం. పరమాత్మ ఇదంతా తన మన చెప్పేవారు వినేవారు వీరందరి మీద ఒకనొక కరుణ ప్రసరింపజేయటం చేత ఇదంతా శివ సంకల్పంగా జరుగుతోంది మాత్రమే, కానీ ఇందులో కర్తృత్వం నాది కాదు. ఏమండి ఐడియాస్ నావ్యా, భగవద్గీత అంతకు ముందే రాయబడింది. పురి ఈ వ్యవహారం ఇక్కడ మాట్లాడటానికి నాకు ఇక్కడ ఈ దేవాలయం ధర్మకర్త తదితరులందరూ ఒక భావన ఇది అంగీకరించబట్టి కదా ఇది జరుగుతుంది, శివ సంకల్పం బట్టి కదా ఇది జరుగుతుంది, అందరూ సేవాభావంతో ఇది చక్కగా జరగాలన్న దాన్ని బట్టి కదా, ఒకటి కర్తృత్వం ఎలా అవుతుంది? అందుకని దీనికి నే సంకల్పము అనేది ఎవడైతే దాటిపోయి ఉంటాడో వాడు వాడు యోగి అవుతాడు. ఎవడైతే సంకల్పమును వదలడో, జగత్ సంకల్పాన్ని వదలడో వాడు యోగి కాలేడు. సో జగత్ సంకల్పాన్ని సన్యసిస్తేనే యోగి, కాబట్టి సన్యాసము యోగము ఒకటే అని ముందుకెళ్తూ వస్తున్నారు. ఆరు రుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యేవ శమకారణముచ్యతే. ఆరు రుక్షువు, ఇప్పుడు చూడండి, ఒక ఆయనకి ప్రపంచంలో అనేక సంబంధాలు, అనుబంధాలు, వ్యవహారాలు, వీటిల్లో పాపం అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా గడిపి గడిపి సత్యమేమిరా, సత్యాన్ని కదా మనం పట్టుకోవాల్సింది, ఈ విధంగా మనం వృధా చేసుకుంటున్నామే అని ఒక భావన వస్తుందండి. భావన వచ్చినప్పుడు అతనికి అనేక కర్మ సంబంధమైనటువంటి పాత్రలు, సంబంధాలు, వ్యవహారాలు ఆ మధ్యలో ఉంటాడు కదండి. భావాలన్నీ ప్రపంచంలో ఉంటాయి. నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా పిల్లలు, నా ఆయనవాళ్ళు, నా కుటుంబీకులు, నా బంధువులు, వీళ్ళందరూ హాయిగా ఉండాలి కదా, వీళ్ళందరితో సంబంధాలు ఉంటాయి, సంపదలు, ఆపదలు, వీటన్నిటితో మనసు లింక్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఆయన, నేను పరమసత్యాన్ని పట్టుకుంటాను అనే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి శాస్త్రాలు పిలిచేతన్ని, నాయన నువ్వు ఇగో ఇటువంటి ఉత్తమ కర్మలు చేయి, ఇతరుల ఉపయోగము కొరకై కర్మలు చేయి, పరమాత్మ కొరకై కర్మలు చేయి, అలాగే కొన్ని సాధనలు చెప్తాం విను, పూజ చేయి, కార్తీక స్నానాలు చేయి, దేవాలయానికి వెళ్ళి సహస్ర దీపాలంకరణల్లో చక్కగా పాల్గొనైనా, ఈ విధంగా కర్మలు చెప్తారు. ఉదయం లే, సంధ్యావందనం చేయి, స్నానం చేయి, ఈ విధమైనటువంటి కర్మలు చెప్తారు. ఎవరికి, ఎవరికైతే ప్రాపంచిక విషయముల పట్ల అభిరుచి ఉండి వీటి నుంచి ఉద్ధరింపబడాలి. ఆరు రుక్షోర్ అంటారు, ఆరు రుక్షుముని అంటారు. అంటే ఏంటి, అతను ప్రాపంచిక విషయాలను మెదడులో కలిగే ఉన్నాడు, ఈజ్ హ్యావింగ్. అందుచేత ఇప్పుడు అతను ఉద్ధరించడానికి ముళ్ళుతోనే తీస్తాం. అంతేగాని ముళ్ళుని ఒక శుద్ధితో తీయం, శుద్ధితో బయటికి రాదు అది, ముళ్ళు ముళ్ళుతో తీస్తాం. కర్మల్ని కర్మతోనే తొలగించాలి. అందుకని ఈ కర్మ సంబంధాలను కర్మ సంబంధాలతోనే తొలగించాలని శాస్త్రములు కర్మలు చెప్తాయి. అటువంటి వాడికి కర్మ కారణముచ్యతే, నాయనా నిన్ను కర్మలు ఉద్ధరిస్తాయి అని అతనికి ప్రొసీజర్లు చెప్తారు, సాధనలు చెప్తారు. సాధన గురువు అంటాడు అంటాడు. చక్కగా లలిత సహస్రం చేయి, రోజు పంచాక్షరి చేయి, సంధ్యావందనం చేయి, ఇటువంటివన్నీ చెప్పుకుంటూ వస్తారు అతనికి సాధన విషయాలు. సో ఇటువైపు ఈ సమస్య సందర్భాల్లో ఉంటూనే ఆ యొక్క శాస్త్రాలు చెప్పిన సాధనలు చేస్తూ చేస్తూ ఉంటే అతనిలో ఏమవుతుంది, ఈ ప్రాపంచిక విషయాల మీద సర్వ విషయాల మీద ఒక అతీతత్వం వస్తుంది, ఒక బియాండ్నెస్. ఈ ప్రపంచంలో ఏది ఎట్లా ఉన్నా నాకు సాధన ముఖ్యం, కానీ ఏదో కష్టకాలంటే అనుభవిస్తాం అంతే, వాటికి మించి పెద్ద మనం వాటికి చేయవలసిందేం లేదు. ఏదేది అనుభవించాలో అది అనుభవిస్తూ ఉంటాం, ఏదేది చేయాలో అది చేస్తూ ఉంటాం, సాధన కొనసాగిస్తూ ఉంటాం అని క్రమంగా ఈ ప్రాపంచిక సర్వ విషయాల మీద ఆకర్షణ తొలగుతూ వస్తుందండి. అంటే ఆకర్షణ అంటే ఏం లేదు, ఎవరన్నా ఏమన్నా అన్న కోపం కానీ, లేకపోతే కొన్నింటి మీద ప్రేమ కానీ, కొన్నింటి మీద అసూయ కానీ, ద్వేషం కానీ, ఇవి తొలగుతూ వస్తూ ఉంటే అప్పుడు ఏమైపోయింది, ఈ దృశ్య ప్రపంచ సందర్భాలను జయిస్తూ వస్తున్నాడు అనమాట అతను. అలా జయిస్తూ ఉంటే అతను యోగారూఢుడు అంటారు. యోగారూఢుడు శాస్త్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు శాస్త్రాలు అతనికి ఏం ఉపాయాలు చెప్పాయంటే, కర్మల్లో ఉన్నవాడికి ఏం చెప్పారు, కర్మలు కొన్ని సాధనలు చెప్పారు. యోగారూఢుడికి, యోగారూఢుడు అంటే ఎవరు, సర్వ ప్రాపంచిక విషయాలకు ఒక బియాండ్నెస్, వాటికి అతీతత్వం. ఈ ప్రపంచంలో ఏది ఎలా ఉన్నా ఓకే, ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్, యాక్సెప్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్, ఏది చేయాలో అది చేసేస్తాం, ఏది అనుభవించాలో అది అనుభవిస్తాం, తీసేయి, ఇప్పుడు నాకు పరమాత్మ ఒకటే ముఖ్యం అన్న భావన సుస్థిరం చేసుకున్న వాడికి శాస్త్రాలు వచ్చి ఏం చేస్తాయంటే, శమ కారణముచ్యతే, అతనికి ఈ కర్మల నుంచి విత్డ్రాయల్ చెప్తాయి. ఒక ఆయన కర్మల్లో ప్రవేశించమని చెప్తాయి, ఒక ఆయనకి కర్మల్లో విత్డ్రాయల్ చెప్తుంటాయి. అది పూర్వకాలంలో రామకృష్ణ పరమహంస చిన్న కథ చెప్తుంటారు. ఒకరోజు ప్రశాంతంగా కబుర్లు చెప్తున్నారు శిష్యులతో రామకృష్ణ పరమహంస. ఒక శిష్యుడు వచ్చారు. ఏంటయ్యా చొక్కా అంతా చిరిగిపోయింది, ఆ దెబ్బలు ఏంటి, ఏంటి ఆ గొడవ ఏంటి? ఏమీ లేదండి, పొడవలో వస్తున్నాను. మీ గురువుగారు ఒక పిచ్చివాడు, ఆయన పట్టుకుని మీరు వేలాడుతున్నారు, మీరు కూడా పిచ్చెక్కుతుంది అని అన్నాడండి. నాకు కోపం వచ్చిందండి. ఏం చేసావన్నాడు. నేను రెండు తన్నానండి. ఆయన ఏం చేశాడు, నన్ను రెండు తన్నాడండి అని. ఏమయ్యా, ఎవరైనా ఒక హార్ష్ వర్డ్ ఉన్నప్పుడు, దూషణగా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశాంతత్వం నువ్వు అలవరుచుకోకపోతే యోగ సాధన చేస్తున్నావు. వారేదో దూషణ వారి దృష్టిలో అలా కనపడింది, అది నిజమా అబద్ధం వేరే విషయం. అసత్యమైతే పట్టించుకోకర్లేదు, అది నిజం కాకపోతే పట్టించుకునేక్కర్లేదు. ఒకవేళ నిజమైతే దాన్ని ఎలా సరి చేసుకోవాలి, అంతవరకే కదా. నువ్వు దానికి అంత ఆవేశం పొందవలసిన అవసరం ఏంటి? ఇలా ఆవేశం పొందిన వాడివి, యోగస్థితికి ఎలా వస్తావయ్యా? యోగాభ్యాసం ఏమైంది నీదంతా? నేను ఇంత చెప్పినంతా ఏమైంది? స్థిరశ్చిత్తంతో ప్రశాంతతతో దీన్ని అవగాహన చేసుకోవాలి. ఈ ప్రాపంచిక విషయాల మీద స్పందించకూడదు, ప్రశాంతత అలవాటు చేసుకోవాలి, ఒక అతీతత్వాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పే కదా నీకు. తప్పైపోయింది గురువుగారు అన్నాడు. చంపలేసుకున్నాడు. ఇలా ఇంకో ఆయన వచ్చాడు. ఆయన మొహం వెళ్ళాడు తీసుకుని వచ్చాడు. ఏమైంది అయ్యా నీకు అన్నాడు. అయ్యా ఏమీ లేదండి, గురువులు మీ గురువు పిచ్చివాడు ఏం మాట్లాడుతున్నా, ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటి అని బాగా మాట్లాడారండి. మరి నువ్వేం చేసావు, ఏం చేస్తావండి, నోరు మూసుకుని వచ్చాను. ఊరు దుప్పదిగా మీ గురువుని తిట్టినా కూడా ఊరుకుంటావా? ఎదురు చెప్పద్దు, మా గురువు ఇటువంటి వాడు, ఇగో ఈ విశేషాలు చెప్తున్నారు, నువ్వు చెప్పొద్దుటయా అని ఆయనకి చెప్తున్నాడు. రెండో శిష్యుడికి ఎవరో పక్కనుండే అయ్యా, ఆయనకేమో ప్రశాంతంగా ఉండమన్నారు, ఈయనేమో ఎదిరించలేదంటే. అయ్యా ఈయనలో ఈ ప్రశాంతంగా ఉండమన్న వాళ్ళు ఉద్రేకం ఎక్కువ, రజోగుణం ఎక్కువ, అది తగ్గించుకోవాలి. ఆయనలో తమో గుణం, రెస్పాన్స్ రావట్లా, అతన్ని రెస్పాన్సివిటీ తీసుకురావాలి. కాబట్టి ఈయనకి ఈ మందు, ఈయనకి ఈ మందు. అంటే గురువుకి తెలుస్తుందండి ఎవరికి ఏ మందు వేయాలి, వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు అని సద్గురువులకి తెలుస్తుంది. అలాగే కృష్ణయ్య కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఎవరికైతే లోక వ్యవహారముల పట్ల, కర్మల పట్ల ఒక ప్రియత్వము, ఇన్వాల్వ్మెంటు ఉన్నదో వారికి కర్మ మార్గం చెప్పాం, సాధన మార్గాలు చెప్పాం. దానిలో ఇగో ఇలా పొద్దునలే తెల్లవారుజాములే. అదే ఎవరైతే ఆ యోగారూఢుడయ్యి ఈ ప్రాపంచిక విషయాలు దాటిపోయిన స్థితికి వచ్చినప్పుడు అతనికి శమం అంటే ఈ ప్రపంచంలోంచి బయటికి వెళ్ళిపోయి ఎక్కడో కూర్చుని విచారణ చేయటం, శమ కారణం ఉచ్యతి. ఒక ఆయనకేమో కర్మలు, ఒక ఆయనకేమో శమము, విత్ డ్రాయల్, ఈ రెండు చెప్పారయ్యా. ఇప్పుడు చూడండి, ఓ పిల్లాడు ఓహో మొద్దులో నిద్రపోతున్నాడు. మనం తెలవదు, ఐదింటి పరీక్షల దగ్గరికి వస్తున్నాయి, 4 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, నిద్రలేవు, నీకు బుద్ధి ఉందా లేదా, కేకలేస్తావు, తెల్లవారుజాము లేకపోతే కొడతాం, అది కేకలేస్తాం. అతను ఎట్టగొట్టో బలవంతంగా మూడున్నరకో నాలుగుకో గట్టిగా లేపి రెండు దెబ్బలు కొట్టి అది చేసి ఇచ్చేసి మొహం మీద కాసి నీళ్ళు పోసో ఏదో ప్రొసీజర్ చెప్పి నువ్వు లేనైనా సరస్వతిని తలుచుకో, విఘ్నేశ్వరుని తలుచుకో, పంపు దగ్గరికి వెళ్ళు, మొహం కడుక్కో, వచ్చేయి, చదువుకో అని చెప్తాం. ఇంకో పిల్లాడు ఉన్నాడు, వాడు చదువుతూ ఉంటాడు, రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది, చదువుతూనే ఉన్నాడు. ఇప్పుడు అతను ఏం చెప్తావు, నానా ఇలా ఊరికే చదువులో ఉన్నావు అనుకో, నీ మెదడు షార్ప్గా ఉండదు. యు రిక్వైర్ రెస్ట్, శరీరానికి రెస్ట్ కావాలి. తిన్నావు, అలా చదువుకుంటున్నావు, అలసిపోతావు, ఈలోగా పరీక్షల దగ్గరికి వస్తాయి, అప్పటికి టైర్ అయిపోతావు, కాబట్టి కొంత రెస్ట్ కావాలి. సో అతనికి ఏం చెప్పాము, రెస్ట్ అన్నాం. ఇతనికి ఏం చెప్పాము, ముందు మెడుకుతూ ఉండవు అని చెప్పాం. ఎందుకని, ఇతనికి నిద్ర ఎక్కువైంది, అతనికి నిద్ర తక్కువయింది. ఈ విధంగా గురువుకి తెలుస్తుంది. ఒకరికి కర్మ మార్గం చెప్పారయ్యా, ఇంకోరికి శమ మార్గం చెప్పారు. ఐడియా మాత్రం అల్టిమేట్లీ ఇద్దరు ఆబ్జెక్టివ్ ఒకటే, ఇద్దరు బాగా చదువుకోవాలి, పాస్ అవ్వాలి. అలాగే ఇక్కడ కూడా సంకల్పాలను జయించి, ప్రాపంచిక సంకల్పాలను జయించి, వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు, అది పొందాను, ఇది పొందలేదు, నేను ఇటువంటి అయిపోయాను, నేను మూర్ఖుడిని అయిపోయాను, నా జ్ఞానం రాలేదు, ఇటువంటి సంకల్పాలు ప్రపంచంలో సంబంధించిన, ప్రపంచంలోకి రాగానే సంకల్పాలు ప్రారంభమవుతాయండి. ఆ సంకల్పాలని జయించేంతవరకు కర్మలు, జయించిన తర్వాత శమం. ఎవరైనా సంకల్పాలు జయిస్తేనే ఆత్మతత్వాన్ని ఆస్వాదిస్తారు. యదాహి నా ఇంద్రియ అర్థేషు నా కర్మసు అనుసజ్యతే యోగారూఢుడు. అంటే ఎవరికి నాయన నీకు కర్మలు అక్కర్లేదు, విచారణ చేసుకో అని ఎవరికి చెప్తాం, అతని ప్రాపంచిక అంటే అతని సన్యాసం తీసుకోవడానికి అర్హుడు అనమాట. యదా ఎప్పుడైతే ఇంద్రియార్థేషు కర్మసు, కర్మల పట్ల కానీ, ఇంద్రియ అంటే శబ్దస్పర్శ రూపరస గంధాల పట్ల కానీ, నా అనుసజ్యతే వాటిలో ఇన్వాల్వ్ కాడు, అవి వాటిలో అవి పొందుతూ ఉంటాడు, వాటికి సాక్షిగా చూస్తాడు, కానీ వాటిలో ఇన్వాల్వ్ కాడు. అలా ఇన్వాల్వ్ కాని వాణ్ణి అంటే ప్రపంచంలో ఉంటాడు, అతనిలో ప్రపంచం ఉండదు. పొడవ నీళ్ళలో ఉంటుంది, పొడవలో నీళ్ళుండవు. అలాగే వారి యొక్క సాధన చమత్కారం చేత వారికి భార్య పిల్లలు సమస్యలు కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి, అన్నిటి మధ్యలో ఉంటారు, వాళ్ళలో అవి ఉండవు. అటువంటి వాణ్ణి ఎవడైతే ప్రపంచంలో ఉంటూ కూడా అతని మనస్సులో ప్రపంచం లేదు, హృదయంలో ప్రపంచం లేదు, ప్రపంచరహితుడై ఉంటాడు. ఎందుకని? ఇదంతా పరమాత్మ యొక్క ప్రతీక్ష రూపంగా అనే ఎరుకతో సుస్పష్టంగా ఎంజాయ్ చేస్తూనే ఆయా సందర్భాల్లో ఎలా ఉండాలో అలా ఉంటూ ఉంటాడు. అటువంటి వాడికి టెక్నికల్గా ఒక పేరు పెట్టారు, యోగారూఢుడు. సర్వ సంకల్ప సన్యాసి. అతనికి దేని పట్ల ఎటువంటి సంకల్పం ఉండదు. వాళ్ళు అటువంటి వాళ్ళు వీళ్ళు ఇటువంటి వాళ్ళు, సర్వము పరమాత్మ యొక్క చమత్కారమే, అంత కల్పనే. మనం ఒకవైపు నుంచి చూస్తే మంచివాళ్ళు అనిపిస్తుంది, ఇంకోవైపు నుంచి చూస్తుంటే చెడ్డవాళ్ళు అనిపిస్తుంది. ఈ చెడ్డ మంచి దృష్టిని బట్టి ఉంటుంది, కానీ అక్కడేం లేదు, వస్తువులో ఏమీ లేదు అని గ్రహించిన వాడే సర్వ సంకల్పములు సన్యాసించి ఎవరైతే ఉంటారో వారు యోగారూఢస్య, యోగారూఢుడు. యోగారూఢుడికి ఒక అర్హత ఉంది, హీ నీడ్ నాట్, అసలు సాధనలో అక్కర్లేదు, ప్రాపంచిక ఏ విషయాలు అక్కర్లేదు, కేవలం పరమాత్మకు సంబంధించిన సమాచారం సంపాదించుకుంటే చాలు. హీ డిజర్వ్స్ దట్. అతనికి ఇంకా ఏ పని చెప్పరు, సాధనలు కూడా చెప్పరు. కార్తీక స్నానాలు చేయి నాయనా, సంధ్యావందనం చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, దేవాలయానికి వెళ్ళు, నీ నీ ధర్మాలు చెయ్యి, ఇవి చేయి అవి చేయి అని ఆయనకి చెప్పరు. ఆయన వీటికన్నిటికీ యోగారూఢుడైపోయాడు కాబట్టి శమం చెప్తుంది, ఎలా విత్డ్రా కావాలి, ఎలా ఐసోలేటెడ్గా ఉండాలి, ఆ మార్గంలో చెప్తుందన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు జయించవలసింది సంకల్పాన్ని, విజువలైజేషన్. మన ప్రపంచంలో పట్ల, సందర్భముల పట్ల, సంగతుల పట్ల, వ్యక్తుల పట్ల మనకు ఏర్పడుతున్నటువంటి ఒక సంకల్పాన్ని మనం జయించాలి. అంటే సంకల్పాన్ని దాటిపోవాలి. సంకల్పం మనది, సంకల్పం అంతేగాని సంకల్పంలో మనం లేము. కానీ ఈరోజు సంకల్పముల చేత అభ్యాసవశంగా బద్ధులం అయ్యాం. దేని గురించి సంకల్పం? ప్రాపంచిక విశేషాల గురించి సంకల్పం. ఊరికే కూర్చుంటే ఇంకో చూడండి, ఏ పని ఉండదు. ఆ పక్క వాళ్ళండి అటు నిద్ర చేస్తుంటాడండి, వాళ్ళ ఆవిడకి ఆయనకి పడదండి, వీళ్ళ అత్తగారు మామగారు పోటాడుకుంటుంటారండి, ఏదోదో ప్రాపంచిక విషయాలు తీసుకొస్తాడు. ఏమండి అతను అసలు ఆ సబ్జెక్ట్కి ఏమైనా సంబంధం ఉందా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి? ఏ సంబంధం లేదు. కానీ ధ్యాస అంతా ఏమవుతుంది? ఇదో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ చెళ్ళు, వీళ్ళు మంచులు, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ నమ్మకూడదు, ఇవే ప్రాపంచిక విషయాలే జ్ఞాపకం వస్తాయి. ఎందుకని? ఈ కొద్ది సమయము పరమాత్మ గురించి చక్కగా ఏదైనా సంభాషించుకోవచ్చు కదా. అభ్యాస వశం చేత ప్రపంచిక సందర్భాలను సంకల్పించడం మనసు అలవాటైంది. ఎవరైతే ఈ సంకల్పించడం అనేదాన్ని నిరోధించారో వారు యోగారూఢులైపోతారు. ఇక వాళ్ళకి ఈ ప్రపంచం ఒక ఇన్స్ట్రుమెంట్ అవుతుంది, కానీ బంధం అవుతుంది, ఒక సాధన వస్తువుగా అవుతుంది. ఈ ప్రపంచము, ఈ సంబంధాలు, ఈ జీవితము, ఈ చావు పుటకలు వాళ్ళకంతా ఒక సాధన వస్తువు అవుతుందే కానీ వీటి వల్ల బంధాలు, మోక్షాలు ఇవన్నీ ఉండవు. ఉద్ధరేదాత్మనాత్మానం. అర్జున, ఇప్పుడు నీవు నీ సంకల్పము, ఈ ప్రాపంచిక సంకల్పములు అనే దాని నుంచి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇంకోళ్ళు వచ్చి ఉద్ధరించరు. శాస్త్రాలు, గురువులు మార్గం జీవిస్తారు, కానీ మార్గం వెళ్ళవలసిందెవరు? నేను ప్రాపంచిక సంకల్పములలో నిష్కారణంగా, అనవసరంగా, నిష్ప్రయోజనంగా ఈ ప్రపంచ విషయాలనే మననం చేస్తున్నాను అనే విషయం, పరమాత్మ వస్తువు పట్ల ధ్యాస డెవలప్ కావట్లా. దాని కారణం ఏంటి? ప్రాపంచిక విషయాలు మననం చెయ్యటం వల్ల. ఇప్పుడు నిన్ను ఎవరు ఉద్ధరిస్తారయ్యా?